ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున మనం అందరం కూడా బాలకోడిగడి గ్రామం ఇచ్చేసి ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వెంకటరావు గారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శ్రీరామనవమి ఉత్సవానికి మీరు నేను కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఈ రోజున గాంధీరాజు గారు వారి ధర్మపత్ని హైమ పీట్ల మీద కూర్చుని సీతారామ కళ్యాణం నిర్వర్తించారు. సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. సీతారాముల కళ్యాణం మనం చేస్తున్నామంటే అది లోకానికి కళ్యాణం, అంటే లోకానికి శ్రేయస్సు. రామచంద్రమూర్తి మనకి ఆదర్శ పురుషుడు. మన భారతీయుల్లో ఎక్కువ మంది రామనామం చేస్తారు. సమాజంలో ఉన్న పుణ్యం, సమాజంలో ఉన్న పాపమే భగవంతుడు కోపం దాల్చడానికి కారణమని చెప్తారు. భగవంతుడు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడే అవతరిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించుకుంటాడు భూమి మీదకి. మన భారతీయ సంస్కృతిలో, మన భారతదేశంలో జన్మించినటువంటి గొప్ప అవతారాల్లో, మహా అవతారాల్లో రాముడు ఒకడు, కృష్ణుడు ఒకడు. అవతారాలు చాలా ఉన్నాయి, కానీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అవతారాలు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కృష్ణుడు చెప్పినట్టు చేయాలి, రాముడు ఆచరించినట్టు మనం ఆచరించాలి. ప్రతి అడుగడుక్కి కూడా ఆయన భగవంతుడే అనిపిస్తూ ఉంటుంది మన కృష్ణుడి యొక్క జీవితంలో. కానీ రామచంద్రమూర్తి సామాన్య మానవుడిగానే వ్యవహరించాడు. అన్నదమ్ముల్లో ఎక్కువ పేచీలు వస్తాయి భాగాలు పంచుకునేటప్పుడు. మామూలుగా అంతవరకు స్నేహంగానే ఉంటారు, ఈ భాగాలు పంచుకున్నప్పుడు, వాటాలు పంచుకున్నప్పుడు చాలా పేచీలు పడతారు. ఏ కుటుంబంలో చూసినా అన్నదమ్ముల దగ్గర అంతకుముందు కష్టపడి సంపాదించుకున్న ఆ వాటాలు పంచుకున్నప్పుడు పేచీలు వస్తాయి. కానీ ఇలా పేచీలు లేని కుటుంబం ఎక్కడైనా ఉందంటే రామచంద్రుడి కుటుంబం ఒకటే ఉంది. ఆస్తి నాకు కావాలి, నాకు కావాలని ఎక్కడ చూసినా ఏ కుటుంబంలోనైనా పేచీ. చివరికి ఏ సరిగ్గది కాడ చిన్న తగాదా ఉన్నా కోర్టు పెడతా ఉంటారు. కానీ రాముడు అన్నదమ్ముల్లో రాజ్యం నాకొద్దంటే నాకొద్దన్నారు. అది రాముడు ఎక్కువ ఆ వంశంలో ఉన్నటువంటి గొప్పతనం. రామచంద్రమూర్తి మాట మాట్లాడినా, ఒక నడక నడిచినా చాలా పొందిగ్గా ఉండేది. అంటే ఆయన చక్రవర్తి అయినప్పటికీ ఆయన అయోధ్యలో నడిచి వెళతంటే ముందు ఎవరైనా వస్తుంటే ఆయనే ముందు పక్కకు తప్పుకునేవారు. అది ఆయన ప్రత్యేకత, రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే రామచంద్రమూర్తిలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది వినయం. భౌతికమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా గుణాతీతుడు ఎలా ఉంటాడో ఆయన జీవితం పొడిగిన మనకు కనిపిస్తుంది. నిజంగా ఒకసారి సీతమ్మ ఏముందంటే, ఈ రాక్షసులందరూ ఋషుల్ని బాగుపెడుతున్నారు, కానీ మనల్ని ఏం బాగుపెట్టడం లేదు అని చదా. ఆ రాక్షస సంహారం మనకెందుకు, మిమ్మల్ని నన్ను వాళ్ళు ఏం బాధ పెట్టడం లేదు. ఋషులు ఏదో తపస్సు చేసుకుంటుంటే వాళ్ళని బాధ పెడుతున్నారు, మన జోలికి వాళ్ళు రావటం లేదు కదా, మరి రాక్షస సంహారం మనకు ఎందుకు, మనకు అవసరమైన విషయం కదా అంది ఒకసారి సీత. అంటే రామచంద్రమూర్తి అన్నాడు, మనం ఏం కాఫీ తాగడానికి, టీ తాగడానికి ఈ భూమి మీదకి వచ్చామో, ఈ భూమి మీదకి వచ్చిన పని అదే కదా అన్నాడు. ఇప్పుడు అవతార పురుషులు కేవలం కర్మానుభవం పొందడానికి రారు, ఇది ఒక మిషన్, నిర్వర్తించడం కోసం వాళ్ళు వస్తారు. ఏదో కర్మానుభవం పొందడం కోసం, ఏదో కొన్ని ఎక్స్పీరియన్సెస్ సంపాదించడం కోసం అవతారం రాదు. ఒక పని నిమిత్తం, ఒక కారణ నిమిత్తం వస్తారు, కానీ ప్రత్యేకంగా అక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఏమీ కూడా అక్కడ ఉండవు. మరి రాక్షస సంహారం లేకపోతే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అన్నాడు రామచంద్రుడు. అది ఆయన వైభవం. ఇప్పుడు యుద్ధాలు కాదు, అప్పుడు రామచంద్రమూర్తి యుద్ధం చేశాడంటే ధర్మమే రాముడు రూపం ధరించి వచ్చినప్పుడు వచ్చాడని చెప్పడానికి ఒకటే నిదర్శనం. రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసురుడు రథం విరిగిపోయింది, గుర్రాలు చనిపోయినాయి, రావణాసురుడు చేతిలో ఉన్న బాణాలన్నీ కూడా ఊడిపోయినాయి, మనిషి ఒకడే మిగిలాడు. బాగా టైర్ అయిపోయాడు రావణాసురుడు. అయితే మనమైతే చంపేస్తాం, ఇప్పుడు యుద్ధాలు అయితే అలాగ ఉంటాయి. అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, రాముల్లో వైభవం చూడడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి రెస్ట్ తీసుకో, లేదా కొత్త రథం తీసుకురా, కొత్త గుర్రాలు తెచ్చుకో, మరి కొత్త ఆయుధాలు, వెపన్స్, కొత్త ఆయుధాలు తెచ్చుకో, అప్పుడు యుద్ధం చేయద్ది కానీ అని. అంటే ఆయనలో ఉంటుంది మహత్యం చెప్పడం కోసం ఈ మాటలు ఒకటే చాలు. రాముడు ఎంత ధర్మస్వరూపుడు, ఎంత జ్ఞానమూర్తు చెప్పడం కోసం ఆ రాముడు యుద్ధంలో రావణాసురుని ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఫ్రెష్గా రా, మళ్ళీ స్నానం చేసి కొత్త ఆయుధాల చోటు, కొత్త రథం చోటు, కొత్త కురాల చోటు రమ్మని చెప్పాడంటే ఆయన యొక్క వైభవం అక్కడ మనకు తెలుస్తుంది. రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞ అంటే ఎందుకు చెబుతున్నానంటే, రోజు మనం మంచమే పడుకుంటాం, ఒకరోజు ఎప్పుడైనా చాపమే పడుకుంటే ఇంక నిద్ర పట్టదు. మామూలుగా రోజు మంచమే పడుకుంటాం అనుకోండి, ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కడైనా ఏ సత్తరిలోనో చాపమే పడుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా చాపమే పడుకున్నప్పుడు మనకు నిద్ర పట్టదు. ఇంకా రామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నప్పుడు ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ ఆయన మొట్టమొదటి అరణ్యావసానికి వచ్చినప్పుడు మొట్టమొదటి రాత్రి దిండు కూడా లేదు. అంతకుముందు అయోధ్యలో మంచం ఉండేది, పరుపు ఉండేది, తల కింద దిండు ఉండేది, కింద పడుకున్నాడు. ఎవడు రామచంద్రమూర్తి మొట్టమొదటి అరణ్యాసం వచ్చినప్పుడు మొదటి రాత్రి కింద పడుకున్నాడు, ఈ చెయ్యేమో తల కింద పెట్టుకున్నాడు. ఆయన పడుకుని 2 నిమిషాలు నిద్రలో గడిపాడు. వాడు ఏంటి వాడు జనాచి, మనకు పొద్దున్న కాఫీ ఆలస్యం అయితే ఇంట్లో అందరినీ పట్టుకుంటాడు, మనకి జ్ఞానం ఏమొస్తుంది అది చూడండి. మనకు ఆశ్చర్యం, మీరు ఏం అక్కడ రోజు మంచమే పడుకున్నాడో, రోజు చాపమే పడుకోండి, మీకు నిద్ర పట్టదు. రామచంద్రమూర్తి అరణ్యాసంకి వచ్చిన మొదటి రోజు అయోధ్యలో ఎన్ని భోగాలు ఆయన పెంచినప్పటికీ అలా పడుకున్నాడు, దిండు లేదు, ఊరికే చెయ్యి ఇలా పెట్టుకున్నాడు, మరుక్షణంలో నిద్రలోకి వెళ్ళాడు. వాడు గుణాతీతులను చెప్పడానికి, ఆయన స్వయంగా భగవంతుడని చెప్పడానికి నిదర్శనం ఇదే చెబుతున్నాను. భగవాన్ విషయంలోకి వస్తున్నాం. అసలు మనం ఏ మతంలో ఉన్నా, ఏ దేవుణ్ణి ప్రార్థించినా, ఏ గురువుని అనుసరించినా, ఇవన్నీ ఎందుకంటే మన మనస్సు బాగు చేసుకోవటానికి. మీరు ఏ మతంలో ఉండండి, మీరు ఏ గురువుని ఆరాధించండి, ముందు మనస్సు బాగుపడాలి. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, దేహం ఎక్కడ ఉందన్నది ప్రధానం కాదు, మనస్సు ఎక్కడ ఉందన్నది ప్రధానం. బాగు చేసుకోవాల్సింది మనస్సు. మన మనస్సు మనకు మనం స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం స్నేహితుడిగా చేసుకుంటే, ఇతరులు ఎవరు మనకి సహకారం చేయలేనంత మన మనస్సే మనకు చేసుకోవాలి. నా మనస్సు నాకు మిత్రుడిగా ఉందనుకోండి, లోకంలో ఎవరూ చేయలేని సహాయం నా మనస్సే నాకు సహాయం చేసుకోరు. నా మనస్సు నాకు విరోధంగా ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు నాకు సహకారం చేద్దామన్నా చేయలేరు, వాళ్ళు నన్ను సుఖపెట్టలేరు. అంటే ఎవరి మనస్సు అయితే వాళ్ళకి స్వాధీనంలో ఉందో, ఇతరులు ఎవరూ చేయలేని సహాయం వాళ్ళ మనస్సే వాళ్ళకి చేసుకోరు. భగవాన్ అన్నారు, గురువు ఏం మాట్లాడక్కర్లేదు, గురువు మౌనంగా ఉంటే, శాంతిగా ఉంటే, అసలు ముందు గురువుకి కుదిరి ఏర్పడితే శిష్యులు మనసులో వాళ్ళ మనసులో అయ్యే బాగుపడతాయి, బాగుపడి బాగుపడి మనస్సే ఆత్మాకారం చెందుతుంది అన్నారు. మనసుకి నెమ్మది ఎప్పుడైతే వచ్చిందో, జ్వరం ఎప్పుడైతే వచ్చిందో, అణపు ఎప్పుడైతే వచ్చిందో, అడిగిన మనస్సు చైతన్యంలో ఐక్యం అవుతుంది. మనస్సు అనగాలి, తదోగుణం అని చెప్పి తమోగుణం అని చెప్పి మనస్సు అనగాలి. సత్వగుణం చైతన్యం కాదు, కానీ చైతన్యానికి బాగా దగ్గర చుట్టం బాగా దగ్గరగా ఉన్నది సత్వగుణం. అంతేగా మీ ద్వారా ఏదైనా పని చేయించుకోవాలనుకుని మీ స్నేహితుని పట్టుకుంటే కాస్త మీకు దగ్గర వాళ్ళని పట్టుకుంటే మాకు ఆ పని పూర్తి అవుతుంది. అదేవిధంగా సత్వగుణం చైతన్యానికి బాగా దగ్గరగా ఉన్నది ఏంటంటే సత్వగుణం. ఆ సత్వగుణాన్ని మనం ఆశ్రయించి సత్వగుణానికని ముందు ప్రాక్టీస్ చేసి చైతన్యం ఏంటంటే దానికి రూపం లేదు, నామం లేదు, ఉంది దానికి రూపం లేదు, నామం లేదు, సృష్టికంతా అది ఆధారంగా ఉన్నది, ఉన్నది ఒకటే వస్తువు. కానీ ఆ చైతన్యం మనకు అనుభవం లేదు, అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది, అది మనకి అనుభవం లేదు. మనస్సు అనగా ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ నీకు జ్ఞానం ఉదయిస్తుంది. రమణ మహర్షి గారు సబ్జెక్టే చెప్పేవారు, కథలు కూడా చెప్పేవారు, కాదు అనేవారు, గాథల వల్ల బాధలు వస్తాయని. అంటే పూర్తి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ గాథల వల్ల నీ బాధలు వస్తాయి, అంటే గాథలు ఎక్కడ చెప్పేవారు కాదు, ఆయన సబ్జెక్ట్ విడిచిపెట్టేవారు కాదు. మానవుడికి కావలసింది దేవుడు కాదు, మానవుడికి కావలసింది సుఖం, అంతే కదా. మానవుడికి కావలసింది సుఖం, మానవుడికి కావలసింది శాంతి, మానవుడికి కావలసింది ఆనందం, ఈ దొరికినాయనుకున్న వాడికి. మనం దేవుడు ఎందుకు కావాలనుకుంటున్నామంటే ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి, దేవుణ్ణి మనం పొందితే ఇవన్నీ మనకు వస్తాయి కాబట్టి దేవుడు దేవుడు అనుకుంటున్నాం. కావున మానవుడికి కావలసింది హ్యాపీనెస్, పీస్. అంటే ఇప్పుడు నాకు దాహం అవటం లేదనుకోండి, మంచినీళ్ళతో నాకు పని లేదు. అదేవిధంగా పరిపూర్ణమైన సుఖం, పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తున్నప్పుడు నాకు దేవునికి సంబంధించినటువంటి తలంపే ఉండదు. అయితే ఆ శాంతి పొందటానికి, ఆ సుఖాన్ని పొందటానికి మనం మామూలుగా ఇంద్రియ నిగ్రహానికి, ఈ మనో నిగ్రహానికే మనకు పూజని, ఈ జపమని, ఈ ధ్యానమని మన పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఇచ్చేదంటే పూజ, జపము, ఈ ధ్యానం, ఈ రెండు కూడా మనో నిగ్రహానికి సహకరిస్తాయి, ఇంద్రియ నిగ్రహాన్ని సహకరిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా పూజ, జపము, ధ్యానము, విచారణ ఇవన్నీ కూడా మన పూర్వాంచి మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ హృదయంలో ఉంటండి ఆ శాంతి, ఆ సుఖము, ఆనందము, ఆ వివేకం మనకు అనుభవంలోకి తెచ్చుకోవటమే మన యొక్క పుట్టుకి యొక్క ప్రయోజనం. ఒక విషయం మీరు మర్చిపోకండి, మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ మతంలో ఉన్నా, ముందు ఇది బాగు చేసుకోవాలి. ఏది ఈ మనస్సు ఎంతవరకు బాగుపడుతుందో చూసుకోండి. ఈ విష్ణు సహస్రనామాలు ఎన్నిసార్లు చదవం, అది కదా ప్రధానం. చదవండి మంచిదే, కానీ ఈ బుర్ర ఎంతవరకు బాగుపడుతుంది, ఈ మనస్సు ఎంతవరకు బాగుపడుతుంది, ఈ మనస్సు ఎంతవరకు మనకు స్వాధీనంలో ఉంటుంది, అవి మీరు బాగా చూసుకోవాలి. ఋషితోటి, జ్ఞానితోటి, గురువుతోటి గడపటం వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, గురువు ఋషి మానసిక స్థితిని దాటి సర్వసాధారణంగా మనస్సులో ఉన్న గుణాలను దాటి మానసిక స్థితిని దాటి ప్రశాంతంగా శాంతిగా ఉంటాడు. గురువు ఎలా ఉంటాడు, మనస్సు యొక్క పరిధిలో ఉండడు. మనసులో ఏముంటాయి, శరీరంలో రక్తం మాంసం ఉంటుంది, మనసులో ఏముంటాయి, రాగాలు, ద్వేషాలు, కోరికలు, ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళని చూస్తే పెట్టడం, ఇంకోళ్ళని చూస్తే ముట్టడం, అంతే కదా. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఎవరింటికి వెళ్ళినా రాగద్వేషాలు తప్పించి ఏమున్నాయి ఈ లోకంలో అన్నాడు. గురువు ఎలా ఉంటాడంటే మనస్సు యొక్క పరిధిలో ఉండడు, మానసిక స్థితిని దాటి ఉంటాడు. ఎలా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, శాంతి సముద్రంలో ఈదులాడుతూ ఉంటాడు. ఈ శాంతి గురువు యొక్క స్వరూపంగా ఉంటుంది. అది అలౌకికమైన శాంతి, అభౌతికమైనటువంటి శాంతి, మన మనస్సుతో ఊహించటానికి వీలైనటువంటి శాంతి. అంటే ఆ శాంతి ఎటువంటిదంటే, అది ఆ శాంతి పొందిన తర్వాత, ఆ శాంతి అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆ పరమశాంతి అనుభవంలోకి వచ్చిన తర్వాత దానికి మించింది కానీ ఇంకా దానికంటే ఎక్కువ పొందవలసింది ఏమీ లేదన్న సంగతి నీకు అర్థమవుతుంది, నీ అనుభవంలోకి తెలుస్తుంది అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. అది ఆ శాంతి అటువంటిది, అటువంటి పరమశాంతిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పుడు ఆయన సమీపానం ఉండటం వల్ల ఆత్మసుఖం ఎవరికైతే అనుభవంలో ఉందో వాడితో వాళ్ళ సమీపంలో ఉండటం వల్ల ఎంతో కొంత ఆ శాంతి, ఆ సుఖము, ఆనందము మనం కూడా వస్తుంది అని చెబుతున్నాడు. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయనుకోండి, ఆ మల్లెపూలు ఉంటే దగ్గర ఉంటే మల్లెపూలు సంబంధించిన వాసన కూడా మనకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవడైతే ఆ శాంతిని పొందుతున్నాడో ఆ వలయంలో మీరు కనుక ఉంటే, ఆ గురువుతోడు సమీపంలో కనుక ఉంటే దాని ఆ శాంతి మీరు కూడా పొందొచ్చు, ఆ సుఖాన్ని మీరు కూడా పొందొచ్చు. ఏంటంటే గురువు మానసిక స్థితిని దాటి ఉంటాడు, ఆయన సమీపంలో ఉండటం వల్ల మీరు కూడా, మీకు కూడా ఆ స్థితి సంప్రాప్తిస్తుంది. గురువు వల్ల మీకు వచ్చేది ఏంటంటే, గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందటానికి మీకు గురువు సహకరిస్తాడు. గురువు అంటే ఏమిటి, చైతన్యమే. గురువు అంటే ఎవరు, ఆత్మే. గురువు అంటే ఎప్పుడు ఒక శరీరానికి పరిమితమై ఉండడు. ఆ స్థితి గురువు ఏ స్థితి పొందాడో ఆ స్థితి కనుక మీకు పొంది ఉంటే అప్పుడు బాహ్యమైన గురువు చూడ మీకు పని లేదు. అప్పుడు మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడున్నా ఎక్కడికి జరిగినా ఏం పర్వాలేదు, పొందవలసిన వస్తువు పొందిన తర్వాత. రామకృష్ణ పరమహంస అన్నాడు, చెట్టు పెద్దది అయిపోయిన తర్వాత కింద కంచి అక్కర్లేదు, కానీ చెట్టు పెద్దది అయ్యే వరకు కొంచెం ముళ్ళ కంచి ఉంది, అలా చెట్టు మొదలు అన్నాడు, దోళ్ళయ్యి తినేయకుండా ఉండటం కోసం. ఆ స్థితిని చేరుకునే వరకు మీరు గురువు సహాయం అవసరం. మీరు పొందవలసిన స్థితి పొందిన తర్వాత మటుకు గురువు సహాయం ఇంకా అక్కడ మీకు అవసరం లేదు. అప్పుడు మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందం. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో ఉన్నా ఒకటే ఆనందము, ఒకటే శాంతి, ఒకటే సంతోషము, ఒకటే సుఖము. మీ దేహం మీకు ఉందో లోకం ఉందో లేదో మీకే తెలియదు. ఆ తురి అవస్థ వచ్చినప్పుడు మన మరణం ముట్టుకోదు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు సాధనలు అవి బాగా చేసుకుంటే, చేసుకున్న ప్రాణాయామం ఒకటి, తర్వాత ఏదో యోగం, యోగాభ్యాసాలు మీరు చేసుకునే సాధన మీరు చేసుకోవచ్చు, ధ్యానము అవి కూడా అనే సాధనలో భాగమే. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, సత్పురుషులతో సహవాసం కూడా సాధనలో ఒక భాగమే అనుకుంటే అది సాధన కాదని అనుకోవద్దు అంటున్నారు. మీరు హోలీ కంపెనీ కనుక మీకుంటే, ఋషులతోటి, యోగులతోటి, జ్ఞానులతోటి కనుక మీరు సహవాసం కనుక చేస్తుంటే, చైతన్య స్థాయిలో మీకంటే అడ్వాన్స్డ్ సోర్స్ తోటి కనుక మీకు ఏ రామకృష్ణుడు రమణుడు ఇప్పుడు దొరకడం అనుకోండి ఉదాహరణకి, ఆ చైతన్య స్థాయిలో మీకంటే కొంచెం అడ్వాన్స్డ్ సోర్స్ తోటి కనుక మీరు సహవాసం కనుక చేస్తే అది మీరు తక్కువగా అంచనా కట్టద్దు, అది కూడా సాధనతోడు సమానమే. ఈ దేహం ఎక్కడుంది, పలకొడేట్లో ఉందా, అదే భీమవరంలో ఉందన్నది కాదు, గురువుతోటి ఈశ్వరుడితోటి మనస్సుతోటి సంపర్కం పెట్టుకోవయా, మనస్సు అణగిపోతుంది అంటున్నారు. నీ నీ శరీరం పాలకోడేట్లో ఉందా, భీమవరంలో ఉందా, అనాకోడేట్లో ఉందా, అది కాదు ప్రధానం. శరీరం శవం ఎక్కడో చోట ఉండాలి, ఉన్న శవం ఎక్కడ, మరి శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు కూడా ఎక్కడో పుట్టింటి కాడో అత్తారింటి కాడో ఎక్కడో ఉండాలి. మరి శరీరం ఉందని చెప్పి ఎక్కడో చోట ఉండాలి కదా, శరీరం ఎక్కడికి పెడుతుంది, మరి శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరో ఒకరు ఇంటికాడ ఉండాలి కదా, మరి శరీరం ఉండనివ్వండి, ఎక్కడో చోట ఉండనివ్వండి. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భౌతికమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ మీ మనస్సుతోటి మటుకు దేవుడితోటి గురువుతోటి ఈశ్వరుడితోటి సంపర్కం పెట్టుకోండి, అనురాగం పెట్టుకోండి, బంధం పెట్టుకోండి, ఈశ్వరుడితోటి అనుబంధం, గురువుతోటి అనుబంధం పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇలా చేయగా చేయగా మీ మనస్సు సత్పురుషులతోటి సహవాసం చేస్తూ ఉంటే మనస్సుతో ఎప్పుడైతే భగవంతుడితోటి గురువుతోటి సంపర్కం ఎలా పెట్టుకుని ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో, అప్పుడు మీకు తెలియకుండా మీ మనస్సు హృదయంలోకి జారిపోతుంది. అది మీకు తెలియదు, మీకు తెలియకుండా ఎప్పుడైతే మీకు అనుబంధం కలిగిందో, ఎప్పుడు మనస్సుతోటి మీకు ఎప్పుడైతే గురువుతోటి అనుబంధం కలిగిందో, మీకు తెలియకుండానే మీ మనస్సు హృదయంలోకి జారిపోతుంది. అంటే మీరు ప్రయత్నం చేసి మనస్సును హృదయంలోకి పంపించకుండా, నేను ఎవడననే విచారణ చేసి, ధ్యానం చేసి, ఈ రకంగా విచారణ చేసి బలవంతాన్ని మామూలుగా దోణ ఏదో పట్టుకుని తాడిట్లాగి, దోణ మనం తాడిట్లాగొచ్చు, ఎవరు ఏదైనా తెలగపిండి చూపించినా కూడా వచ్చేస్తుంది. అదే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు ధ్యానం చేసినా విచారణ చేసినా మనస్సును హృదయంలోకి పంపించాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. అయితే మీరు ఒకవేళ ధ్యానం చేయలేకపోతే, విచారణ చేయలేకపోతే, దానికి సంబంధించినటువంటి సమర్థత మీకు లేకపోతే, సత్పురుషులు సహవాసం వల్ల, గురువుతోటి సహవాసం వల్ల కూడా మీకు తెలియకుండా ఏదో రోజు సడన్గా మనస్సు చెట్టు హృదయంలోకి జారిపోతుంది. ఎప్పుడైతే హృదయంలో జారిపోయిందో మనస్సు శాంతిలో ఆనందంలో అడిగిపోతుంది. పోలీ కంపెనీ వల్ల కూడా నీ మనస్సు వెళ్ళి ఎక్కడ జారిపోతుంది, హృదయంలో జారిపోతుంది. హృదయంలో జారిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ హృదయంలో ఏముందో అది నీకు హృదయంలో ఉంటుంది ఆ భాగ్యం, ఆ సంపద, ఆధ్యాత్మిక సంపద, హృదయంలో ఉన్న సంపద, ఆ చావులేని వస్తువు వచ్చి నేను వరిస్తాను. వరించడం ఏంటి, ఆ చావులేని వస్తువే నీకు లేనిగా వ్యక్తం అవుతుంది. మనస్సును మీరు ఎవరైనా చూశారా, జీవుడు చచ్చిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడని చెప్తారా, జీవుని ఇక్కడ ఎవరైనా చూశారా, చూశామా జీవుడు ఎలా ఉంటాడు, ఆ జీవుడు రోజు మనం కూడానే ఉంటున్నాడు. కానీ ఆ జీవుడు ఎవడో మనకి ఆ చేయుతున్నాడు. జీవుడు అంటే ఇప్పుడు మనం నేను అంటున్నాం, ఆ జీవుడే మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడు. ఇప్పుడు మనం నేను అంటున్నాం కదండి, ఆ నేను ఎవడో కాదు, ఆ జీవుడే మనకి నేనుగా వ్యక్తం అవుతున్నాడు. అయితే ఈ జీవుడు అంటే హృదయంలో కలిసిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఒక నేను ఉంటుంది, అప్పుడు దేవుడే మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడు. ఇప్పుడేమో జీవుడు ఎలా వ్యక్తం అవుతున్నాడు, మనకి నేనుగా వ్యక్తం అవుతున్నాడు. ఈ జీవుడు వెళ్ళి హృదయంలో లైవ్ అయిపోయాడు అనుకోండి, కరిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ జీవుడు నేనుగా వ్యక్తం కాడు, అప్పుడు పరమేశ్వరుడే, ఈ సృష్టికర్తే, చైతన్యమే, ఆ బ్రహ్మమే, అప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది మనకి, నేనుగా వ్యక్తం అవుతుంది. వాడికి ఎప్పుడైతే చైతన్యం వాడికి నేనుగా వ్యక్తమైందో, వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరైనా పొగిడినా ఎవడైనా విమర్శించినా దానికి సంబంధించిన స్పృహే ఉండదన్నాడు కృష్ణుడు గీతలు. ఆ చైతన్యం అనుభవంలోకి వచ్చినప్పుడు ఇతరులు వాడిని స్తోత్రం చేసినా, ఇతరులు లేకపోతే కిమిసేజ్ చేసినా, వాడిని ఎక్కడ కూర్చున్నా, సింహాసనం మీద కూర్చున్నా, మామూలు భూమి మీద కూర్చోబెట్టినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సర్కిమేషన్స్లో ఉన్నా, వాడికి దానికి సంబంధించినటువంటి స్పృహే ఉండదు వాడికి. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఈ గురువు యొక్క సమక్షంలో, శాంతి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి సమక్షంలో, ఆ మహాశాంతిని పొందినటువంటి మహాత్ములు వాళ్ళ సమక్షంలో కనుక ఉంటే, మీరు ఏ కోరికల్ని, ఏ వాసనను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలియకుండా అణిగిపోవటం ప్రారంభిస్తాయంటున్నారు కదా. నేను యుద్ధం చేసేస్తాను, వాసన జయించేస్తాను అటువంటి వాసనతో ఎదురుకుండా ఫేస్టు ఫేస్టు దెబ్బలాట పెట్టుకుని ఇలా తంటారు పట్టడం కంటే, ఒకసారి వాసన చేతులు మీరు ఓడిపోవచ్చు డైరెక్ట్గా ఫైట్ చేసినప్పుడు. కానీ మహాత్ముల సమక్షంలో ఉన్నప్పుడు ఆ వాసనతో మీరు ఫైట్ చేయకుండానే, మీకు తెలియకుండానే అది అణిగిపోవటం ప్రారంభిస్తుందట. అంటే గురువు యొక్క అనుగ్రహం సింహం లాంటిది అన్నారు. అంటే సింహం దగ్గర మేక ఏ విధంగా అయితే అణిగిపోతుందో, ఆ గురువు అనుగ్రహం దగ్గర ఈ వాసన కూడా అణిగిపోతుంది. ఇప్పుడు సింహం ఉందనుకోండి, ఇక్కడ మేకలు వస్తాయండి సింహం దగ్గరికి, రండి 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 అని మేకలు పిలిస్తే మేకలు వస్తాయి సింహం దగ్గరికి. అలా గురువనుగ్రహం ఎక్కడైతే ఆ శాంతి అనుగ్రహం ఏ సమక్షంలో ఎవరై ఎక్కడైతే అది ఉందో అప్పుడు నిమ్మదగి ఈ మేకలు పక్కకు తప్పుకున్నట్టుగా వాసన కూడా పక్కకి తప్పుకుంటాయి. గురువు అనుగ్రహం కూడా ఎటువంటిది? సింహం లాంటిది. ఉపదేశం చెప్పకుండా, సందేశం చెప్పకుండా, ప్రసంగాలు చేయకుండా, ప్రవచనాలు చేయకుండా గురువు మౌనంగా కూర్చున్నా కానీ శిష్యుడి పని పూర్తయిపోతూ ఉంటుంది అన్నారు. గంటల తరపడే ప్రసంగాలు అక్కర్లేదు, గురువుడికి మౌనంగా ఉంటే చాలు, శిష్యులకు అవ్వాల్సిన పని పూర్తి అయిపోతూ ఉంటుంది. అనుగ్రహం యొక్క వేగం మట్టి ఉండదు. మనస్సు నిశ్చలం అవుతుంది గురువు సమక్షంలో, నిర్మలం అవుతుంది. అంతేకాదు సమాధి స్థితి కూడా వచ్చేస్తుంది అంటున్నారు బాగా. మీరు అందరూ మహాజ్ఞానులు అయిపోతారు. అంటే ఎప్పుడైతే మనస్సు అణుగుతుంది, ముందు మనస్సు అణుగుతుంది, తర్వాత మనస్సు నిర్మలం అవుతుంది, తర్వాత తురియ స్థితి సమాధి స్థితి కూడా గురువు అనుగ్రహంలో మీరు పొందుతారు. ఆయన మౌనిమేషాలనే మాటలతోటి పనిగా భగవాన్ అన్నారు. ఈ రెండో పక్షం సాధకులకి మాటలు చెప్పారు కానీ బాగా ముగ్గినటువంటి మనుషులకి, మనస్సు బాగా ముగ్గిన వాళ్ళకి, మనస్సు బాగా పక్వానికి వచ్చిన వాళ్ళకి, లెవెల్ హెడ్ అన్న వాళ్ళకి, ఈ సెల్ఫ్ ఎనాలిసిస్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉన్న వాళ్ళకి మాటలతోటి పని ఏముంది అన్నారు. మీ లోపల సెల్ఫ్ స్క్రూటినీ ఉందనుకోండి, ఆ సెల్ఫ్ ఎనాలిసిస్ ఉందనుకోండి, మీ చైతన్య స్థాయి అనంతరది పెరిగిపోతుంది. ఇంకా మాటలతోటి ఆ పనే లేదు. అంటే మీకు దేవుడు ఉన్నాడా లేదన్నది ఇక్కడ సమస్య కాదు. మీకు ఎప్పుడైతే సెల్ఫ్ స్క్రూటినీ ఉందో, ఆ ఎనాలిసిస్ ఎప్పుడైతే ఉందో, మీరు ఎప్పుడైతే మీ మైండ్ వాచ్ చేసుకుంటున్నారో, మీకు అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉందో, మీ మనసులో ఏం జరుగుతుంది అనేది పరిశీలన మీకు ఎప్పుడైతే ఉందో, దేవుడు ఉన్నాడు లేడన్న సమస్య కాదు, మీ చైతన్య స్థాయి పెరిగిపోతుంది. అసలు వస్తువుకి ఎంతో దూరంలో మాట ఉంది. ఆ చైతన్యంలోంచి మనసు వచ్చింది, మనసులోంచి తలంపు వచ్చింది, తలంపులోంచి మాట వచ్చింది. మాట్లాడేప్పటికి మనం ఆ లోపల వస్తువుకి చాలా దూరం వచ్చేస్తున్నాం. అంటే చైతన్య స్థాయి బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాటలు చెప్పాలి కానీ పక్వానికి వచ్చినటువంటి జీవుడికి మాటలతోటి పనక్కర్లేదు. మౌనం వల్లే దక్షిణామూర్తి కేవలం మౌనంగా ఉంది. ఆ తత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ చివర స్థితిని, ఆ చటారు కొమ్మని ఆ శిష్యుడికి ప్రకటించాడు. ఏం మాట్లాడదు వీరికి, మౌనంగా ఉన్నాడు. మనం ఉంటే వాళ్ళకి శిష్యులందరికీ వస్తువు అందిపోయి, అంటే మౌనం వల్ల సత్యాన్ని ప్రకటించగలిగాడు దక్షిణామూర్తి. మేము అభ్యాసం చేస్తున్నామండి, మేము సాధన బాగా చేస్తున్నాం అనుకుంటాం మనం. ఆ సాధన చేయించేవాడు నిన్ను కొట్టి లోపల నుండి నిన్ను కిలికి లోపల నుంచి రేపి నేను నీ చేత సాధన చేయించేవాడు కూడా గురువే. మనం ఏమనుకుంటాం, ఇదైతే గురువు కాదు, మనం ఏదో చేసేస్తున్నాం, మనం తెలివి చేతల వల్ల మనం ఏదో చేసేస్తున్నాం అని అనిపిస్తుంది. మన తెలివి చేతల వల్ల ఒక అంగుళం కూడా కిందకి దిగలం. కొంతమంది ఏమంటారంటే రోజు నాకు ఇదే పని అండి, ఇంకా రోజు సాధనలేనా, ఇంకా ఎప్పుడు సుఖపడతాం అంటున్నారు కొంతమంది. కొంతమంది అత్తగారి దగ్గర కోటరకం చేసేవాళ్ళు కూడా అలాగే అంటారు, ఈ కోటరకం ఎంతకాలం చేస్తామని ఏర్పాటు కాపురం రావటం అనేది మాట అంటే ఇంకెంతకాలండి బాబు అత్తగారి దగ్గర కోటరకం అంటూ అంటారు. అలాగే ఈ భక్తులు కూడా ఏమంటున్నారంటే మాకు ఇంకా రోజు ఇదే పని అంటే ఇంకా సాధనలేనా, ఏదో సాధన తప్పించి ఇంక జపము పూజ వినటమే పనే మాకు, ఇంక ఇదే పనే, ఇంకా చదవటం వినటం ఇదే పనే, అసలు వస్తువు ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, ఇంక ఇదే పనే మాకు, ఇదే ఉద్యోగం అడుగుతు తిరగబడి అడుగుతున్నారు. కొంచెం ఎక్కువ అత్తగారి దగ్గర పాటలు కూడా అలాగనుకుంటారు, ఇంకెన్నడైంది పెళ్లి 25 ఇంకెప్పుడు ఏర్పాటు కాపురం వచ్చిరా లేదు. అలాగే కొంతమంది ఏమంటారంటే 30 సాధన చేస్తున్నామండి, 40 సాధన చేస్తున్నాం, ఏమి ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ ఉన్నాడు అక్కడే కనిపిస్తాం, ఏమి అభివృద్ధి పొందినట్టు కనపడటం లేదని భక్తులు అడిగేస్తున్నారు ముఖ మాటం లేకుండా. అంటే మీకు అర్థమవుతుంది, సాధన ఎంతవరకు మనకు చెయ్యాలంటే మనలో అహంకారం ఎంతకాలం, మనలో మమకారం ఉందో లేదో మనకు తెలుస్తాము, ఇతరులు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాకు ఏదైనా కడుపు నొప్పి వస్తాం అనుకుని మీరు చెబితేనే కానీ నాకు తెలియదని కడుపు నొప్పి ఉందని, నాకు తలకాయ పోటు వస్తాను అనుకుని మీరు చెప్పాలని నాకు తలకాయ పోటు ఉంది లేదు నాకే తెలుస్తూ ఉంటుంది, కానీ మీరేం చెప్పక్కర్లేదు నాకు తలకాయ పోటు ఉంటే, మీరు చెప్పకపోయినా నా తలకాయ పోటు నాకు తెలుస్తూ ఉంటుంది. అలాగే నా లోపల అజ్ఞానం ఎంతకాలం ఉందో, నాకు అజ్ఞానం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు అహంకారం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు అభిమానం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు మమకారం ఉందో లేదో నాకు తెలుస్తుంది. అవి ఉన్నంతకాలం కూడా సాధన చేయవలసిందే. 40-50 లెక్క అనవసరం. కోపం ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. ద్వేషం ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. చిరాకు ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. ఈ తలంపులన్నీ కూడా గురువు సమక్షంలో నీకు తెలియకుండా అయ్యాడికి పోయి
పోతూ ఉంటాయి. అణిగిపోయి అణిగిపోయి నిర్మలమయ్యి నిశ్చయమయ్యి ప్రశాంతమయ్యి అణిగి అణిగి అది కుదిరిపడి కుదిరిపడి హృదయంలోకి జారిపోతుంది. ఆ జారిపోయినప్పుడు నేను జీవన్ముక్తులు అయిపోతావు, గుణాతీతులు అయిపోతావు, జ్ఞానం అయిపోతాడు. భగవాన్ అద్భుతంగా చెప్పారు ఈ విషయంలో. ఆ లైన్ ఆఫ్ టీచర్, వండర్ఫుల్ టీచర్, బ్యూటిఫుల్ టీచర్. నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుని ఆరాధించగా ఆరాధించగా నీ ఆరాధన నిజమైతే, అది సిన్సియారిటీ కనుక అందులో ఉంటే, నిజంగా భగవంతుని ఎత్తేం చెయ్యాలని అనే నీ బుద్ధిని కనుక ఉంటే, అప్పుడు ఆ భగవంతుడే గురు రూపం ధరించి వస్తాడు. భగవంతుడికి ఒక పేరు లేదు, ఒక ఆకారం లేదు. కానీ ఒక ఆకారం లేకపోతే మనకు అర్థం కాదు. నిజం మన బుద్ధులు అనే రూప బుద్ధులు, మన కంచె మీద రూపం ఉండాలి. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఏదో ఒక రూపం ఉండాలి. పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు రూపాల గొడవ తప్పించి ఇంకో గొడవ లేదు మనకి. మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఆ రూపాన్ని చూడాలండి, ఈ రూపాన్ని చూడాలని తండ్రి బాబు ఆ రూపాన్ని తండ్రి అంటాం. నిజం మన రూపబుద్ధి. ఏం బుద్ధి అది? రూపబుద్ధి. అంటే రూపము నామము క్రియ తీసేస్తే ఏం లేదు, మన ప్రకృతిని దాటిపోతుంది. ఒకటి రూపము, రెండు నామము, మూడు క్రియ. ఈ మూడు తీసేయండి, మీరు ప్రకృతిని దాటి బయటకు వెళ్ళిపోతారు. ప్రకృతిని దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ చేయంటే ఒకటి, వీడు గొప్పవాడు వాడు తక్కువవాడు అని కాదు, ప్రకృతి గుణాన్ని దాటి ప్రకృతిని దాటి పైకి వెళ్ళాడంటే వాడు ఏ చేయంటే ఒకటి. వాడు గురు భగవంతుని ఆరాధించగా భగవంతుని ఆరాధించక వాడు ఏ రూపంలో వస్తాడు? గురు రూపంలో వస్తాడు. ఏం చేస్తాడు? వచ్చి ఏం చేస్తాడు? నీకు టీచ్ చేస్తాడు. నీకు సబ్జెక్ట్ ఏం చేస్తాడు వాడు? నీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తాడు. ఏ వస్తువునైతే నీ చేత పొందింపజేయాలో, ఏ వస్తువు అయితే నీ శరీరానికి అను మాత్రం వస్తువు ఉంటాయి సంబంధం లేకుండా స్వతంత్రంగా, ఏ వస్తువు అయితే నీ స్పిరిచువల్ హార్ట్లో ఉందో, శరీరంతో అణు మాత్రమే సంబంధం లోపల ఉంది, కానీ భౌతికమైనటువంటి శరీరంతో అణు మాత్రం సంబంధం లేకుండా స్వతంత్రముగా అది చావులేని వస్తువు. అదేం వస్తువు? అది చావులేని వస్తువు, ఆ పుట్టుక లేని వస్తువు. ఆ పుట్టుక లేని వస్తువుని మీ చేత పొందింపజేయడం కోసం, దానికోసం మిమ్మల్ని టీచ్ చేస్తూ ఉంటాడు వాడు. దానికోసం మీకు టీచింగ్ చేస్తూ ఉంటాడు, మీకు బోధిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. అది గురువు ఇలాగా ప్రతి జన్మలోనే మీకు కూడా వస్తాడు. గురువు ఏం చేస్తాడు? ప్రతి జన్మలోనే మీరు కూడా వచ్చి వచ్చి ఏం చేస్తాడు? గురువు ఎక్కడున్నాడు? మీ లోపల సత్య వస్తువుగా ఉన్నవాడు గురువే. కాబట్టి లోపల గురువు బోధించి బోధించి ఆయనే మీ లోపల చైతన్యంగా వ్యక్తమవుతాడు. అది మీ కడసారి జన్మ, అది చివరి జన్మ, అది పరాకృష్ట. ముందు రూపంలో ఒక వేషం వేసుకొస్తాడు. మనకి నిజం కంటే వేషాలంటే ఎక్కువ ఇష్టం. వేషాలంటే ఎక్కువ ఇష్టం తప్ప ఏదో ఒక వేషం వేసుకొస్తాడు ట్వీట్ చేయడం కోసం. కానీ మనం ఆ వేషానికి వాడు పరిమితం ఉండడు. ఏది నిజమో తెలుసు, నిజం నీకు తెలియకపోయినా నీకు బోధించే గురువుకి ఏది నిజమో తెలుసు. అది నీ ఆ నిజం నీ హృదయంలో ఉందని కూడా తెలుసు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు. అంటే నీ హృదయంలో నిజంగా వ్యక్తమయ్యే వరకు ప్రతి జన్మలో గురువు నేను బోధిస్తూనే ఉంటాను. జ్ఞానం వస్తుందా రాదా వస్తుందా రాదా నేను కంగారు పడక్కల. జ్ఞానం మన హృదయంలో మనకున్నటువంటి అలవాట్ల యొక్క వేగం, ఈ ఫోర్స్ ఆఫ్ ది హ్యాబిట్స్, వాసన యొక్క వేగం, ఈ కోరికల యొక్క వేగం, అది వేరు బుద్ధి యొక్క వేగం. ఆ లోపల వస్తువును మనకు తెలియనుకుండా అడ్డొస్తాం. మీ హృదయంలో ఉన్న వస్తువుని తెలుసు కూడా నాకు ఏ విషయాలు అయితే మీకు అడ్డొస్తున్నాయో అది గురువు చూస్తూ ఉంటాడు. చూసా, ఆ విషయాలు మీ తొలగించే వరకు, ఆ విషయాల్ని తొలగించే వరకు, వాటిని బయటకు లాగి మంట పెట్టే వరకు మిమ్మల్ని గురువు వెంటాడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని భారాలు మనం వదిలించుకోలేము. అది గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా కొన్ని కొన్ని భారాలు మనం వదిలించుకోలేము. ఒకటి స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వరకత. ఒకటి మనం చేసే ప్రయత్నం మీద మనం హృదయపూర్వకంగా అని చెప్పాం. చేస్తంటే ఏం కలిసి వస్తుంది? కాలం కలిసి వస్తుంది. ఈశ్వరానుగ్రహం వస్తుంది. ఈశ్వరానుగ్రహంలో వస్తుంది అంటే ఏంటి? భగవంతుని ఆరాధించగా గురువు రూపంలో వ్యక్తమవుతాడు. మళ్ళీ ఆ గురువు నీకు ఉపదేశించి ఉపదేశించి ఆయనే నీకు లోపల ఆత్మగా వ్యక్తం అవుతాడు. అది నేను చెప్పడం.
వీడు మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు ఈ భక్తుడు. ఈ భక్తుడు మొహమాటం లేకుండా, ఇప్పుడు నాకు ఏకాగ్రత కావాలండి, నాకు ఉన్న పవిత్రత ఇప్పుడు సరిపోదు, వినయం కావాలి, నాకు ప్రవీణత స్కిల్ కూడా నాకు కావాలి. కావాలి కానీ రావటం లేదు, కావాలి కానీ ఇవన్నీ కూడా నాకు రావటం లేదు. మరి నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను, మీరు నాకు సహాయం చేయనని అనకుండా నాకు ఎవరు సహాయం చేస్తాడో నా మనిషి కోసం వెతుక్కుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ లౌకికంగానే మాట్లాడుతున్నాడు. మీరు నాకు సహాయం చేసి పెట్టనని అడిగేయకుండా మొత్తం మీద ఎవరైతే నాకు ఇవన్నీ రావడానికి ఏకాగ్రత, ప్రవీణత, వినీతత, పవిత్రత ఇవన్నీ రావడానికి నాకు ఎవడైనా సహాయం చేస్తాడేమో వాడి కోసం వెతుక్కుంటున్నానండి అన్నాడు. మీరు సహాయం చేయనని అడగకుండా, డైరెక్ట్గా అడగకుండా, వాడి సహాయం కోసం వెతుక్కుంటున్నానండి అన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా మీరు నాకు అన్నం పెట్టని అడగక్కర్లేదు, నా ఆకలేస్తానని చెప్పినా సరిపోతుంది. డైరెక్ట్గా మీరు వడ్డించండి నన్ను అక్కర్లేకుండా నా ఆకలేస్తానంటే వాళ్ళే వడ్డిస్తారు కదా, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏమంటాడండి, ఇవన్నీ నాకు అవసరమేంటి, ఇవన్నీ లేవు నా దగ్గర, కానీ ఎవరైనా సహాయం చేస్తారేమో వీటి విషయంలో నాకు వాళ్ళ కోసం అన్ని విషయంలో ఉన్నానండి, వెతుక్కుంటున్నాను, చర్చలో ఉన్నాను అని చెబుతున్నాడు. అవును అవును, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్, రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ కరెక్ట్, నువ్వు చెప్పింది రైట్. అనుగ్రహం అంటే అదేనవయ్యా, అనుగ్రహం అంటే అది. నీకు ఏకాగ్రత రావడం కోసం, ఆ ప్యూరిఫికేషన్ రావడం కోసం అనుగ్రహం కావాలి. గురువు అంటే ముక్కునే పొట్టనే కాళ్ళు నోరు కాదు, గురువు అంటే అనుగ్రహమే అంటున్నాడు. ఏం టీచింగ్ చూడండి, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు, మనకున్న శరీరం వాడుకుంటుంది. శరీరంలో ఏముంది, ఎవడ శరీరం చూసినా ఒకటే, ఎవడ ముళ్ళు పెట్టి షేక్స్పీర్ చెప్పినట్టు ఎవడ ముళ్ళు పెట్టి కూర్చున్నా, ఎవడ సూది పెట్టి కూర్చున్నా వచ్చేది రక్తం. షేక్స్పీర్ చోట అన్నాడు, కొంతమంది ప్రేమలు ఎలా ఉంటాయంటే చర్మం ఎంత లోతు ఉంటుందో ప్రేమలు కూడా అలాగే ఉంటాయి. చర్మానికి ఎంత లోతు ఉంటుంది ఇలా గిల్లని వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుంది. కొంతమంది ప్రేమలు కూడా అంత పలచగా ఉంటాయని, చర్మం ఎంత పలచగా ఉంటుందో కొంతమంది ప్రేమలు కూడా అనురాగాలు కూడా కొంతమంది అలాగా ఉంటాయని. అంటే గాఢంగా ప్రేమించరు, ఊరికే పై పైకే కానీ, ఊరికి కొబ్బరి నూనె రాసుకున్నట్టు పై పైకే కానీ లోపల ఏముండదు అని చదవడం కోసం. షేక్స్పీర్ చెప్పండి, చర్మం ఎంత లోతుగా ఉంటుందో కొంతమంది ప్రేమలో కొంతమంది అనురాగాలు కూడా అలాగే ఉంటాయని. ఇందుకు ఇవన్నీ నాకు కావాలంటే భగవానే ఉండు, అదే నా అనుగ్రహం. అవన్నీ నీకు కావాలి కానీ లేవు, ఆ లేవు, ఆ లేని వచ్చి వచ్చేటట్టు చేసేదే అనుగ్రహం. నేను చేస్తానని భగవాను చెప్పడం లేదు, నేను చేస్తానని భగవాను చెప్పడం లేదు, అనుగ్రహమే. అంటే గురువు అంటే ఎవరు, అనుగ్రహమే. అంచేత అది అనుగ్రహం వల్ల ఇవన్నీ వస్తాయని చెబుతున్నారు భగవాన్. నీకు కావాల్సింది ఏకాగ్రత, నీకు కావాల్సింది ఆ పవిత్రత. ఆ పెద్దలకి సేవ చేయటం వల్ల కూడా వస్తాయి. మీ ఇంట్లో ఎవరైనా ముసలాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ముసలాళ్ళకి సేవ చేయటం వల్ల కూడా దేవుడు అనుగ్రహం మీకు వస్తుంది. కొంచెం మంచం పట్టి ఉంటారు కొంతమంది, ఆ మంచం పట్టుండి వాళ్ళకి స్నానం చేయలేరు. అలా వాళ్ళకు స్నానం చేయించి టైంకి ఏదో కాఫీ ఇచ్చి టైంకి మీరు అన్నం పెడుతున్నారనుకోండి, మీకు మామూలు ధ్యానం చేయటం కంటే కూడా ఎక్కువగా ముందుగా మీకు అది అనుగ్రహం వచ్చేస్తుంది. ఆ ముసలోడు ఇంకా చచ్చిపోవటం లేదంటే మీరు కనిపెట్టుకోండి, ఇలా నాలుగు రోజులు వస్తుంది వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని అలా కనిపెట్టుకుని ఉండకండి. వాళ్ళు ఏదో రోజు, ప్రతి మనిషికి ఏదో రోజు ఉంటుంది, ఆ రోజు వస్తుంది. కానీ మీరు చేయగలిగింది చేస్తే ముసలాళ్ళకి దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంతకు చెబుతున్నాను, కృష్ణుడు చెప్పిన రహస్యం అంతా రెండు ముక్కల్లో చెప్పాడు భగవంతుడు. చెప్పాడు నువ్వు చేసే పని అలాగే తప్పదురా, చేసేది ఇష్టం లేకుండా చేయి, ఇష్టంతో చెయ్యి, నువ్వు జ్ఞానం అయిపోతావు అన్నాడు. కొంతమంది ఇంట్లో పని చేస్తారు, పని చేసి అస్తమానం మూలుకోవటమే, అలా మూలుకోవద్దు. చేసే పని నీకు ఎలాగ తప్పదు, ఆ చేసే పని ఏదో అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి, కష్టంగా చేయొద్దు, ప్రీతిగా చెయ్యి. నువ్వు అలా చేస్తే, ప్రేమగా చేస్తే నీకు తప్పనిసరిగా దేవుని అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. నీకు అనుగ్రహం అంటున్నావు కదా, అనుగ్రహానికి పాత్రలు వస్తావు. అంటే నువ్వు ఎవరికైతే ఈ రకంగా సేవ చేస్తున్నావో వాళ్ళకు అనుగ్రహించే శక్తి లేకపోయినా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే జీవుడు రూపంలో ఉన్నవాడు ఎవడు, దేవుడే కాబట్టి. అంటే అనుగ్రహం అవసరమే. నువ్వేమంటున్నావు, నాకు ఏకాగ్రత కావాలంటున్నావు, ప్రవీణత కావాలంటున్నావు, పవిత్రత కావాలంటున్నావు, మరి అవి నేర్పు కావాలంటున్నావు, అన్నీ కావాలంటున్నావు, కానీ లేవంటున్నావు. నువ్వు చెప్పింది అయితే నీకు లేని మాట నిజమే, అన్నీ కావాలంటున్నావు, అన్నీ కావాలి కావాలి కావాలంటే వచ్చేవి, దేవుని అనుగ్రహం లేకపోతే నీకు రావు అంటున్నా. కావాలి కావాలంటే వచ్చేది ఆ ప్రశాంతత, ఆ శాంత చిత్తము, ఆ సుఖం అనేది, ఆ ఏకాగ్రత అనేది. ఆ ప్రహ్లాదుడి ఏకాగ్రత అద్భుతమైన ఏకాగ్రత. మనకు ఏకాగ్రత చెప్పాలంటే ప్రహ్లాదుడి ఏకాగ్రత కూడా గొప్ప ఏకాగ్రత. రమణ మహర్షి గారి ఏకాగ్రత ఆయన అరుణాచలం వచ్చిన కొత్తలో ఇలా కూర్చు కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఇలా బుధవారం కదండి ఆయన, బుధవారం ఇలా కళ్ళు మూసి కూర్చుంటే లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం వెళ్ళిపోయి ఆదివారం వచ్చింది అట్లా. ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచారు, అది ఏకాగ్రత అంటే. వాడికి అన్ని అవసరం, నాకు రావాలి, నాకు కావాలి కావాలి, కానీ రావటం లేదు అని నువ్వు చెబుతున్నావు. రావాలంటే దేవుని అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వర కటాక్షం లేకుండా, ఆయన దయను పొందకుండా, ఆయన దయ లేకపోతే నీకు అది అది నీకు రాదు. ఇంకోటి భగవాన్ చెబుతున్నారు, సత్పురుషుల్ని సాధువుల్ని సేవ చేయటం వల్ల కూడా అది కలుగుతుంది. సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, వాడికి సేవ చేయటం వల్ల, వాళ్ళ అవసరాలు చూడటం వల్ల కూడా మీకు అది అనుగ్రహం కలుగుతుంది. అది నేను ఇంతకు చెప్పాను కదా, మీ ఇంట్లో ఎవరైనా ముసలమ్మలు ఉంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళకి సేవ చేయటం వల్ల కూడా మీకు అది కలుగుతుంది. వాడు ఎటువంటి వాళ్ళో మనకు అనవసరం, మనకు కావలసిన దేవుని అనుగ్రహం, అనుగ్రహం సంపాదించడం కోసం వాడు చేయటమే. వాడు చెడ్డవాడో మంచివాడో మనకు అనవసరం. చెడ్డవాడైనా చెడ్డవాడైతే దేవుడు చూసుకుంటాడు, మంచివాడైతే దేవుడు చూసుకుంటాడు. మన పని ఏదో మనం చేయటం అంతవరకు. మామూలుగా సమాజంలో అందరూ గుర్తింపులు కోరుతూ ఉంటారు. ఆ గుర్తింపు వల్ల వాడికి జ్ఞానం కలగదు. ఇతరులు నన్ను గుర్తించాలనుకోవటం ఆ జ్ఞానం యొక్క లక్షణం కాదు, అజ్ఞానం యొక్క లక్షణం. అదే భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు, ఎంత నిరహంకారంగా, ఎంత నిరాడంబరంగా, ఎంత క్వైట్గా, ఎంత శాంతంగా భగవంతుడు ఎలా పనిచేసుకుని వెళ్ళిపోతున్నాడు. భగవంతుడు వచ్చి నేను పనిచేస్తున్నాను, నేను పనిచేస్తున్నాను మీతో చెబుతున్నాడా, కానీ చెప్పటం లేదు, సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడు. ఆ రకంగా మీరు కూడా జాగ్రత్తగా సైలెంట్గా చేసుకెళ్ళిపోండి, గొడవ గొడవ కింద అక్కర్లేదు, నిశ్శబ్దంగా నిరాడంబరంగా చేసుకెళ్ళిపోండి. అప్పుడు చేసుకుని వెళ్ళిపోతే ఆయన స్వరూపం మీకు వస్తుంది, ఆయన అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవుతారు. మీకు కొంచెం చపరత్వం ఉందనుకోండి, మీకంటే కొంచెం స్థిరత్వం ఉన్న వాళ్ళ దగ్గర, మీకంటే కాస్త ఎక్కువ ఏకాగ్రత ఉన్న వాళ్ళ దగ్గర, మీకంటే కాస్త నిర్మలంగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు కూర్చున్న మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది అంటున్నారు. అసలే మీ మనసు కుదిరలేదనుకోండి, ఇంకా కుదిరలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ ఉన్న మనసు కూడా పాడు. అసలే మీ మనసు కుదిరలేదు, ఇంకా పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా మనసు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీ ఉన్న మనసు పొడకపోతుంది. అలా మీరు ఏం చేయాలి, ఆ సెలక్షన్లో మీకు మీ మనసు కుదిరి లేకపోతే కాస్త కుదిరిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీ మనసు కుదిరిపడి. మీ మనసుకు శాంతి లేకపోతే కాస్త శాంతి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీ మనసు శాంతి పడుతుంది. శాంతి అనేది బజార్లో కొనుక్కునేది కాదు, సత్పురుషుల అనుగ్రహం వల్ల, మహాత్ముల అనుగ్రహం వల్ల ధనం పొందవచ్చు. కేవలం ధనం పెట్టి మనం బజార్లో కొనుక్కునేది కాదు శాంతి. ధనం వల్ల భోగం వస్తుంది కానీ మోక్షం రాదు, శాంతి రాదు, భోగం వస్తుంది. అంతేగా ఒన్నీ ఏవక్కర్లేదు. నీకంటే కొంచెం నీకు శాంతి లేకపోతే కొంచెం శాంతి ఉన్న వాళ్ళ దగ్గర, నీకు సుఖం లేకపోతే కాస్త సుఖం ఉన్న వాళ్ళ దగ్గర, నీ మనస్సుకి చాపల్యం ఎక్కువ ఉంటే కాస్త ఏకాగ్రత ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో స్నేహాలు చేస్తే నెమ్మదిగా నీ మనస్సు అణిగిపోతుంది, నీ మనస్సు కూడా అది నేర్చుకుంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి 40 మార్కులు వస్తున్నాయనుకోండి, ఆ 40 మార్కులు వచ్చి అబ్బాయి 80 మార్కులు అబ్బాయితో స్నేహం చేయరు, కానీ 10 మార్కులు వచ్చిన వాడితో స్నేహం చేయకూ. ఇప్పుడు మీ అబ్బాయికి ఎవరికైనా 40 మార్కులు వస్తున్నాయనుకోండి, 80 మార్కులు 90 మార్కులు వచ్చి వాడితో స్నేహం చేయించాలి వెళ్ళి చేత. ఈ వెనకాల ఇంకో 10 మార్కులు వచ్చిన వాడితో స్నేహం చేస్తే వీడి ఇంకా సొంతలోకి వెళ్తాడు. ఈ 40 మార్కులు వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడు, సొంతలోకి వెళ్తాడు. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఆ 80 మార్కులు వచ్చిన వాడితో స్నేహం చేస్తే మనం కూడా మార్కులు తెచ్చుకోవాలని ఆ యాస్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది వాడికి. ఈ భక్తులు ఏమంటున్నాడంటే, ఈ మధ్యన కొంచెం గందరగోళంగా ఉంటున్నాడు అనే, నాకు కొంచెం గందరగోళం వస్తుంది అన్నాడు. ఎవరు ఈ భక్తులు అంటున్నాడు. పైగా భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు కాని వస్తువులతో కలిసి ఉంటే ఈ ప్రతి జన్మలో నీ గందరగోళం తప్పదు అంటున్నారు. ఈ జన్మలోనే కాదు, ఇప్పుడు పాలకోడేట్లో ఉన్న 4 సంవత్సరాలే కాదు, నువ్వు కాని వస్తువులతో, నువ్వు తలాక్యం, నువ్వు కాని శరీరంతో, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని ఇంద్రియాలతోటి, నువ్వు కాని పరిసరాలతోటి తలాక్యం పొందుతున్నంత కాలం నీకు గందరగోళం తప్పదు, అశాంతి తప్పదు. నువ్వు కాని దానితోటి తర్వాత ఐడెంటిఫై అవుతున్నంత కాలం నీకు గందరగోళం తప్పదు. నీకు దేహం నువ్వు కాదనుకో, దేహమే నేను, నువ్వు దేహానికే పరిమితం ఉంటావు అనుకో, నీకు గందరగోళం వచ్చేస్తుంది. లేకపోతే నీ మనసులో కోరికలు ఉంటాయి, ఆ కోరికలకే పరిమితం ఉంటాయి అనుకో, నీకు గందరగోళం వచ్చేస్తుంది. అండి అది ఇలా కూర్చున్నావు అనుకుని అసలు మనసు ధ్యానం తర్వాత చేద్దాం, అసలు మనసు ఎందుకు కదులుతుందో మనకి. మనలోని వాసనే తలంపు రూపంగా వస్తుంది, ఆ తలంపు చాపల్యం తీసుకొస్తుంది. అసలు మీకు తలంపు ఎందుకు వస్తుంది లోపల నుంచి, మీరు విచారణ తర్వాత చెద్దే కానీ అసలు లోపల నుంచి మీకు తలంపు ఎందుకు వస్తుంది, అది మంచి తలంపు అనండి చెడు తలంపు, ఆ తలంపు ఎందుకు వస్తుంది లోపల మీకు, ఆ టెండెన్సీ ఏ వాసన ఉందో ఏ సంస్కారం ఉందో దాంట్లోంచి మీకు తలంపు పుట్టుకుని వస్తుంది. ఉదాహరణ కూడా చెప్తున్నాను మీకు, ఈ జన్మలో ఏదైనా ఒక తలంపు ఎక్కువ రిపీటెడ్గా వచ్చేస్తుంది అనుకోండి, ఎక్కువ ఒక తలంపు రిపీటెడ్గా వచ్చేస్తుంది అనుకోండి, దానికి సంబంధించి మీ పూర్వపు దేహాల్లో దానికి సంబంధించినటువంటి పని, దానికి సంబంధించినటువంటి పని మీరు ఎక్కువ చేసినట్టు లెక్క. ఒక మనిషికి రిపీటెడ్గా వస్తుంది ఆ తలంపు, అంటే ఆ తలంపును మీరు పూర్వదేహం, ఈ దేహంలో కాకుండా పూర్వదేహంలో ఉన్నప్పుడు ఆ తలంపును ప్రాక్టీస్ చేయటం వల్ల, దానికి సంబంధించిన పని మీ దేహంతో అనుభవించటం వల్ల ఆ తలంపు మీకు జన్మలో ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇన్ని తలకాయలు ఉన్నాయి ఇక్కడ, అన్ని తలకాయలకి అంటే ఒకే తలంపు రాదు, రకరకాల తలంపులు వస్తాయి. ఇంకే మన పూర్వ దేహాలు వేరు, పూర్వ జన్మలు వేరు, ఆ పౌర సంస్కారాలు వేరు, మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు. దాన్ని బట్టి రకరకాల వాసనలు రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. చచ్చిపోవటం అంటే ఏం, దేహం ఒకటే చచ్చిపోతుంది, మనస్సు అలాగే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు, అర్థం మీదకి వచ్చినట్టు ముందు దాన్ని బాగు చేసుకోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన శరీరం కూడా రాదు, కానీ మన మనస్సు కూడా వచ్చేస్తుంది. అదే బైబిల్లో చెప్తాడు, ఎలా పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులకు ఆమాత్రం విలువ కూడా నీ మనస్సుకి ఇవ్వవా? నీ శరీరం మరణించిన తర్వాత కూడా నీ మనస్సు కూడా వస్తుంది. ఈ వేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులకి ఇచ్చే విలువ కూడా నీ కట్టుకున్న గుడ్డలకి, నీ తలకాయ మీద ఉన్న జుట్టుకి ఉన్న విలువ కూడా నువ్వు మనస్సుకి ఇవ్వవా? మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం ప్రయత్నం చేయవా? నువ్వు తినే అన్నానికి, నువ్వు కట్టుకునే బట్టలకి కొన్ని పెద్ద ప్రాముఖ్యత మీరు ఇవ్వద్దు. టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అప్ మోస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వద్దు. మీరు తినే తిండికి, మీ కట్టుకునే గుడ్డకి ఆ మాత్రం మీ ప్రాముఖ్యత కూడా మీ మనస్సును బాగు చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వరా? మీ మనస్సు శరీరం మరణించిన తర్వాత మీకు కూడా వస్తుంది. మీకు కూడా వచ్చేది మీ శరీరం రాదు, మీ శరీరం ఇక్కడ బరీడ్ గ్రౌండ్లో కాలిపోతుంది. మీ శరీరం మరణించిన తర్వాత మీకు కూడా వచ్చే మనస్సు, అంటే ఈ వేళ పచ్చగా ఉండి రేపు కాలిపోయి రేపు ఎండిపోయే వస్తువులకి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, నువ్వు తింటే నువ్వు తినే తిండికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, నువ్వు కట్టుకునే బట్టకి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, నీ శరీరం మరణించిన తర్వాత మీకు కూడా వచ్చే మనస్సుకి ఆ మాత్రం ప్రాముఖ్యత, దాన్ని పవిత్రం చేసుకోవడానికి విలువ ఆ మాత్రం ఇవ్వవా? నువ్వు సత్వగుణం ఉన్న వారు ధన్యులు, వారు లోకమున స్వతంత్రించుకుందరు అన్నాడు. అంటే సత్వగుణం ఉన్నవాడు ఏ ఊరి వెళ్ళినా మన ఇంటికి వెళుతున్నావు అనిపిస్తుంది అటువాడికి. ఆ వైభవం అటువంటి ఎవరింటికి వెళ్ళినా ఆ సత్వగుణం ఉన్నవాడు ఎవరింటికి వెళ్ళినది మన ఇంటికి పరాయి, ఇది మన ఇంటికి వెళుతున్నావు అనిపిస్తుంది. వాడు ఏ దేశం వెళ్ళినా మన దేశానికి వెళుతున్నావు అనిపిస్తుంది. అట ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే, భగవంతుడు ఎక్కడున్నాడో వాడు దారి చూపించే తత్వం ఉంది. అంటే ఎక్స్రే మన శరీరంలో ఏదైనా రోగం ఉంటే ఎక్స్రే ఎలా చూపిస్తుందో అలా భగవంతుడు ఎక్కడున్నాడో చూపించి అక్కడ భగవంతుడి దగ్గర గేర్చే గుణం ఉంది. ఎవరికి? సత్వగుణానికి. అంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు పెద్దలందరూ కూడా. ఈ మధ్యన ఒక ఆవిడ అన్నారు, మా ఆయన కోపం ఎక్కువ ఉండి అన్నారు. ఓన్లీ మీ ఆయనకి ఏదో కోపం ఉంటే ఉండలే, నువ్వు సరిపెట్టుకుంటా ఉండి అన్నాను నేను. మా ఆయనకంటే ఇంకా ఎక్కువ కోపం నాకంటాను. నేను అంటే కొన్ని మీ ఆయన కోపం ఉంటే ఉండలేదు, కొంచెం సరిపెట్టుకో అన్నాను నేను. మామూలు ధోరణి అలా కాదని, మా ఆయన కోపం అంతకంటే ఎక్కువ కోపం నాకు ఇంకంటాను, ఇంకేం చేస్తాం? అలా ఆయన గురించి చెబుతున్నామో నేను అనుకుంటున్నాను, ఈవిడి గురించే చెబుతాను. నువ్వు సరిపెట్టుకో, ఏదో సరిపెట్టుకోవాలి కదా. మరి సరిపెట్టుకుంటేనే కానీ అడ్జస్ట్ అయితేనే కానీ సంసారం వెళ్ళదు. జీవితంలో రాజీ పడాలి. రాజీ పడకపోతే రోజులలో ఎంత డబ్బు ఉన్నా సరే, మీకు డబ్బు ఉందని రోజులలో ఎంతో కొంత రాజీ పడాలి. ఇంట్లో రాజీ పడకపోతే కొంపలర అయిపోతుంది, రాజీ పడాలి తప్పదు. అంటే మీ ఆయనకి ఏదో కోపం ఉందన్నాడు, ఏదో కొంచెం సరిపెట్టుకున్నావు అంటే అంతకంటే ఎక్కువ కోపం నాకంటాను. అంటే అంతకంటే ఎక్కువ రజోగుణం నాకుందని చెప్పడం కోసం ఆవిడి చెబుతాను. అందుకే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకీ ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు రజోగుణం నీకు ఎక్కువగా ఉందని గొప్ప సత్వగుణం నాటితో కొంచెం స్నేహం సహవాసం చేయి. అప్పుడు నేను మళ్ళీ రజోగుణం తగ్గటం ప్రారంభిస్తున్నా. అది ఇక్కడ అందుకు చెప్తున్నాను, నీ కాలక్షేపం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీకు రజోగుణంతో నువ్వు పీడింపడేటప్పుడు ఇంకా రజోగుణం ఎక్కువ నాటితో స్నేహం చేస్తే ఇప్పుడు ఈ భార్యాభర్తల గొడవ కింద ఉంటుంది. అంటే మీరు సత్వగుణం నాటితో స్నేహం చేస్తే రజోగుణం దానంతరదే చల్లారిపోతుంది, దానంతరదే చల్లారిపోతుంది, తగ్గిపోతుంది. అయితే వీడేమంటున్నాడంటే, నాకు గందరగోళం వస్తామంటున్నాడు వీడు. నువ్వేదైతే కాదు అది అవును, అది అవునని ఎంతకాలం అనుకుంటావో, ఎన్ని జన్మలు అనుకుంటావో అన్ని జన్మలో నీ గందరగోళం తప్పదు అన్నాడు. నువ్వు కాని వస్తువులతోటి, నువ్వు కాని శరీరంతో, కాని లోకంతో, కాని పరిసరాలతోటి నువ్వు ఎంతకాలం అయితే తాదాత్యం పొందుతావో అంతకాలం ఇప్పుడు నీకు గందరగోళం తప్పదు. అంటే నీ గందరగోళానికి కారణం ఏం చెప్పమంటావా? నువ్వు కాని దానితో ఏకమైపోతున్నావు, ఐక్యమైపోతున్నావు, అంతకు గందరగోళం కారణం అంటున్నారు భగవాన్. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారో చూడండి. నువ్వు కాని వస్తువుతో ఐక్యమైపోతున్నావు, నువ్వు కాని దానితో ఏకమైపోతున్నావు, నువ్వు కాని దానితో ఐక్యమైపోతున్నావు, అప్పుడు నీకేమవుతుంది? యాజిటేషన్ వస్తుంది, నువ్వు అశాంతికి గురవుతున్నావు, అశాంతికి గురవుతున్నావు. అంచేత నీకు ఈ అజ్ఞానం పోయే వరకు నీకు ఏదో ప్రతి జన్మలో కూడా, ఇప్పుడు ఈ జన్మలో మీకు ఏదైనా కష్టాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి మాకు ఈ కష్టం పోతే బాగుంది అనుకుంటారు, అలా అనుకోకండి. మీకు అజ్ఞానం ఉన్నంతకాలం వచ్చే జన్మలో మరొక కష్టం వస్తుంది. ఇప్పుడు శరీరం ఉన్నంతకాలం ఏదో రోగం రావచ్చు. తలకాయ పొట్టు నాకు తలకాయ పొట్టు రాకూడదు, తలకాయ పొట్టు రాకూడదు అని మీరు దేవుని ప్రార్థిస్తే తలకాయ పొట్టు తగ్గిపోవచ్చు, మళ్ళీ రేపు నుంచి కడుపుని ప్రారంభించవచ్చు, ఏదైనా బాధ. అలాగే ఈ శరీరం, ఈ జన్మలో నీకు ఏదైతే కష్టాలు వచ్చినాయో, ఈ కష్టం పోతే బాగుండి, ఈ కష్టం పోతే బాగుండి, ఆ కష్టం పోతుంది. మరొక మనుషుడు జన్మలో ఇంకో కష్టం అది ఏంటి, లోపల ఇగ్నోరెన్స్ ఉన్నంతకాలం, లోపల అజ్ఞానం ఉన్నంతకాలం, లోపల వేరు బుద్ధి ఉన్నంతకాలం, లోపల భేద బుద్ధి ఉన్నంతకాలం, బాడీకే శరీరానికే పరిమితమైనటువంటి బుద్ధి ఉన్నంతకాలం, ఏదో రూపంలో నేను దుఃఖం వెంటాడుతుంది, కష్టం వెంటాడుతుంది, ఆవేదన వెంటాడుతుంది, అశాంతి నేను తప్పనిసరిగా వెంటాడుతుంది. ప్రతి జన్మలోనూ కూడా నీకు అజ్ఞానం నశించాలి, అజ్ఞానం నశించాలి. అజ్ఞానం మనకి ఎలా ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే మాటల్లో, మనం చేసే పనుల్లో మనకు అజ్ఞానం ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంటుంది. అజ్ఞానం ఉందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు అంచేత అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం సాధనం. ఇప్పుడు మన భక్తి ఏం చేస్తున్నాం అంటే, ఏదో ఈ రోగం తగ్గిపోవడానికో, లేదా అక్కడ పసుపు రాలిందనో, ఇక్కడ కుంకుమ రాలిందనో భక్తిని ఎలా చేస్తున్నాం, అలా కాదు. ఆ లోపల ఉంటుంది అజ్ఞానాన్ని చంపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఏదో ఒక మాట చెప్పారనుకోండి, ఎవరైనా ఏదైనా పుస్తకం మీరు చదివారనుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దల మాట చెప్పారనుకోండి, ఈ లోపల ఈ మాట వినటం వల్ల, ఈ పుస్తకం చదవటం వల్ల లోపల అజ్ఞానం ఏమన్నా అది షేక్ అవుతుందా లేదా, అజ్ఞానం ఏమైనా కదులుతుందా లేదా, అది బయటకు మనకు కత్తే అవకాశం ఉందా లేదా, అది చూసుకోవాలి. మిగతా మాట్లాడి తీసి మీకు అక్కర్లేని వస్తువులు పెంటపోగులు ఎలా పడేస్తారు, మీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి సహకరించిన పుస్తకాలు కానీ, సహకరించిన మాటలు కానీ తీసుకెళ్లి పెంటలో పడేయండి. మీరు రోజు ఇల్లు తుడిసి ఏం చేస్తారు, పెంటలో పడేస్తారు. ఇంకేత పెంటలో ఎందుకు పడేస్తున్నారు, మీకు ఉపయోగం లేని వస్తువులు అవి. అదేవిధంగా మీ జ్ఞానాన్ని కలగడానికి ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని పుస్తకాలు, దండుగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ప్రాక్టీస్ చేయకుండా చదవటమే పనిగా పెట్టుకుంటే అది ఒక రకమైన లగ్జరీ. కొంతమందికి 100 చీరలు ఉన్నా కనిపించిన చీరల్లా కొంటా ఉంటారు, కొంతమందికి ఆ జేబులో డబ్బు ఉంటే బజార్లో పడిపోతూ ఉంటారు. ఇంకా ఆ సామానం ఈ సామానం ఏదో ఆ డబ్బు ఉంటే అలా కొనేస్తాడు, అదొక లగ్జరీ. అలా ఇంటికాడ అవసరం ఉంది కాదు, ఇంటికాడ అవసరం, అదొక లగ్జరీ. అలాగే నువ్వు తెలుసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. చదవటమే పని కాదు, చదవటమే చదవటమే పని కాదు. అందులో ఉన్న విషయాన్ని గ్రహించడం ముఖ్యం. గ్రహించిన వద్ద నువ్వు అనుభవంలోకి, నువ్వు గ్రహించింది నువ్వు అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చింది నీకు సొంతం అవుతుంది, కానీ పుస్తకాల్లో ఉన్నది నీకు సొంతం అవ్వదు. నీకు ఏదైతే నువ్వు పుస్తకంలో దాన్ని నువ్వు గ్రహించి అనుభవంలోకి తెచ్చుకుంటేది నీకు సొంతం అవుతుంది. అంతేకాని పుస్తకాల్లో ఏదో ఉంటుంది మటుకు నీకు సొంతం అవ్వదు, నీ అనుభవంలోకి వచ్చింది నీకు సొంతం అవుతుంది. ఒక మహాజ్ఞానితోటి, ఒక మహా ఋషితోటి, ఒక మహాయోగితోటి మీకు ఆ సంపర్కం కనుక ఉంటే, మీ కనుక ఒక మహా ఋషితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక మహాయోగితోటి కనుక సంపర్కం కనుక ఉంటే, మనిషిలోని అజ్ఞానం మీకు తెలియకుండా సన్నం సన్నంగా క్రమం క్రమంగా చిన్నగా 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 రాలిపోతూ ఉంటుంది. ఒక మహాపురుషుడితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక మహా ఋషితోటి, ఒక మహా గురువుతోటి కనుక మీకు కనుక సంపర్కం, మానసికమైనటువంటి అనుభవం, శరీరం ఎక్కడన్నా ఒకటే, శరీరం ఎక్కడన్నా ఒకటే. భగవాన్ శరీరం విడిచిపెట్టే రోజున మీ శరీరం పడిపోవడానికి సిద్ధంగా ఉంది, శరీరం రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. మీ శరీరం రాలిపోతే, మీ శరీరం పడిపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు అనుగ్రహిస్తారు అని అడిగారు భగవాన్. శరీరం ఉన్నప్పుడు కూడా, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు, శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావుడిగా ఉండాలి. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని శరీరం ప్రేమించడం లేదు, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించే శక్తి శవానికి లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని మీ పట్ల దయ చూపిస్తుందో అది దానికి చావుడిగా, అది ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. కళ్ళు ఉన్నవాడు చూడవచ్చు, చెవులు ఉన్నవాడు వినవచ్చు. అయితే ఇక్కడ నువ్వు ఒక మహా ఋషితోటి, ఒక మహాయోగితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక అవతార పురుషుడితోటి ఒక మానసికమైనటువంటి సంబంధం కనుక నువ్వు కనుక ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, సన్నం సన్నంగా కొంచెం కొంచెంగా అజ్ఞానం ఏమైపోతుంది, నెమ్మదిగా ఒకేసారి కాకుండా సన్నం సన్నంగా కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. ఎవరితోటి? మహాత్ములతోటి సంపర్కం వల్ల. అప్పుడు ఏమవుతుంది, తొలగిపోయిన తర్వాత ఏమవుతుంది, మీకు రోగం తగ్గిపోయింది కనుక అప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. రోగం తగ్గిపోయిన తర్వాత మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మీకు అజ్ఞానం నశించిందో, అప్పుడు జ్ఞానం మీకు, మీ హృదయంలో ఉన్న జ్ఞానం, ఆ నిత్యం సత్యమైన వస్తువు, నిత్యమైన వస్తువు, స్వయంగా ప్రకాశించే వస్తువు అది మీకు, అది వ్యక్తం అవుతుంది. లోపల ఉన్న వస్తువు మీకు ఎలా వ్యక్తం అవుతుంది, మీకు జీవు, మీ లోపల ఉన్న జీవుడు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతున్నాడో, మీ లోపల ఉన్నటువంటి ఆ సత్యం, ఆ చావు లేని వస్తువు అప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు మీకు చావుతోటి సంబంధం లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుశిష్ట అవస్థ ఎంత మాయా, ఎంత అబద్ధమైన నేనైతే. ఈ ముక్కులో గాలి పీల్చుకుంటున్నాను కదా, ఈ గాలి నేను కాదు. చచ్చిపోయినప్పుడు చచ్చిపోవడం అంటే గాలిపోవటం, చచ్చిపోవడం అంటే ముక్కులో గాలి బయటికి పోతాం. నువ్వు గాలి అయితే గాలిపోయినప్పుడు నువ్వు పోతావు, గాలి కాదు కదా అన్నారు భగవాన్. ఈ ముక్కులో గాలి కనుక నువ్వు అయితే ముక్కులో గాలి బయటకు పోయినప్పుడు నువ్వు పోతావు, కానీ నువ్వు ఆ గాలి నువ్వు కాదు కదా. శరీరం నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, అజ్ఞానం నువ్వు కాదు, ఇవన్నీ జడ వస్తువులు. జడ వస్తువులు అంటే ఏంటి? ఏ వస్తువుకైతే తానున్నానన్న సంగతి తనకు తెలియదు, అది జడం. ప్రాణం జడం, మనస్సు జడం, శరీరం జడం, తర్వాత అజ్ఞానం జడం, ఇవన్నీ జడమే. ఇవన్నీ కూడా జడ వస్తువులే. ఇవన్నీ కూడా నువ్వు నువ్వు కానే కాదు, ఉన్నది ఒకటే వస్తువు. అదెవరు? యు ఆర్ దట్, అది నీవే. కృష్ణుడు చెప్తాడు గీత, ఆత్మకి పుట్టుకు లేదు, ఆత్మకి చావు లేదు, ఆత్మకి ఆత్మని నిప్పు ఏమీ చేయలేదు, ఆత్మని గాలి ఏమీ చేయలేదు, పంచభూతాలు ఆత్మని ముట్టుకోలేవు, దానికి పుట్టుకు లేదు, దానికి చావు లేదు, అది ఎప్పుడూ ఉంది, అది లేని కాలం అంటూ లేదు, అది లేని ప్రాంతం అంటూ లేదు, అది అంతటా వ్యాపించి ఉంది, అది లేని చోటు అంటూ లేదు. ఆత్మలో ఏ ఆత్మ యొక్క వైభవాన్ని చెప్పి చెప్పి ఊరికి లేదు. అది ఎవరనుకుంటున్నావు? అది నీవే అన్నాడు. యు ఆర్ దట్, అది నీవే. దేనైతే తెలుసుకోవడం కోసం ఇన్ని జన్మల నుంచి వెతుక్కుంటూ, ఏ వస్తువునైతే తెలుసుకోవడం కోసం నువ్వు సాధన చేస్తున్నావో, జపం చేస్తున్నావో, ధ్యానం చేస్తున్నావో, విచారణ చేస్తున్నావో, నదుల్లో మునుగుతున్నావో, పూజలు జపాలు చేస్తున్నావో, ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం చేస్తున్నావో, అది ఎవరో కాదు, అది నీకు దూరం లేదు, అది నీవే. యువర్ దట్. నమ్మల వారు చెప్తాడు, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఇన్ని జన్మల నుంచి నీ జన్మల నుంచి నేను ఆరాధించుకుంటూ, నేను నమస్కరిస్తూ, నీకు ఉపాసన చేస్తూ వస్తున్నాను పెరుమాళ్ళు అన్నాడు నమ్మల వారు. ఇన్ని జన్మల నుంచి నీకు పూజ చేసుకుంటున్నాను, నీకు జపం చేసుకుంటున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నీ రూపాన్ని ధ్యానం చేస్తున్నాను, నీ నామాన్ని స్మరించుకుంటున్నాను, నీకు ఇష్టమైన పనులు ఏదో నేను చేస్తున్నాను ఓ పెరుమాళ్ళు. నా అహంకారానికి ఇష్టమైన పనులు నేను చేయటం లేదు, నీకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నీ పని నేను చేసి పెడుతున్నాను, నాకు సొంత పని అంటూ లేదు, నీ పని. ఆంజనేయ స్వామి గారికి మనం ఎలా శ్రీరామనవమి రోజున చెప్పుకోవాలంటే సొంత పని అంటూ లేనివాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఎంతసేపు ఇతరుల పనే, కానీ తనకు సొంత పని అంటూ ఏమీ లేదు అసలు. మీరు ఆంజనేయ స్వామి చరిత్ర చదవండి, అతను సొంత పని జీవితంలో ఒక పని కూడా అతను చేసుకున్నట్టు లేదు, అంతా భగవంతుడి యొక్క పని. అతను సొంత పని చిన్న పని కూడా అతను ఎప్పుడూ చేయలేదు, లేదు కూడా రాని, అంతా భగవంతుడి పని. అంటే నమ్మాడు వారు ఏమన్నాడంటే, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నుంచి నీ రూపాన్ని ధ్యానం చేస్తాను, నేను నమాన స్మరిస్తున్నాను, ఇంతకాలం నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు తెలిసింది నాకు, నేను తెలుసుకున్నాక నాకు తెలిసింది అన్నాడు. ఇంతకాలం దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, నీ వేలాది జన్మల నుంచి నీ పని చేసుకుంటూ నేను ఆరాధించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఎవడో నువ్వెవడో నాకు తెలిసిపోయింది, ఇప్పుడు నువ్వెవడవో నాకు తెలిసిపోయింది, నువ్వు తెలిసాక నాకు తెలిసింది నేను లేను, నువ్వే ఉన్నావని. ఇంతకాలం ఏమనుకున్నానంటే నేనున్నాను, నువ్వు లేవనుకుంటున్నాను. కనుక నీ దేవుడు లేడని చెప్పేవాళ్ళు అందరూ ఏమంటారంటే, మేమున్నామని బాబు వాళ్ళు లేడంటారు, మేము మటుకు ఉన్నాం, మరి అక్కడ ఉండొద్దు, మరి ఈ బొటానీలు తినడానికి, ఈ పూరిగారులు తినడానికి ఉండాలి కదా, సినిమాలు ఎవరు చూడాలి కదా, మరి సినిమాలు అన్నీ ఏమవుతాయి, ఈ పలవాలని ఎవరు తింటాడా లేకపోతేనే అంటే, అది వాళ్ళు ఉన్నారట, వాడు వాడు ఉన్నాడు, దేవుడు లేడట, వీడున్నాడట, దేవుడు లేడు, కొన్ని దేవుడు లేడని చెప్పేవాడు, మరి నువ్వు లేవుంటాడు, ఊరుకో నేను ఉన్నానంటాడు వాడు. ఇప్పుడు నమ్మాల వారు ఏమన్నారంటే, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు తెలిసిపోయింది నాకు. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసిపోయింది, నువ్వు ఉన్నావు, నేను లేనని. అప్పుడు ఉన్నది ఒకటి. అంటే జీవుడు ఆరాధన చేయగా 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 అప్పుడు దేవుడిలో ఐక్యమైపోతాడు. అప్పుడు ఏమో ఉన్నది దేవుడే, ఉన్నది దేవుడే, అప్పుడు ఈ నేననేది లేదన్న సంగతి వాడికి తెలుస్తుంది. ఇది నిజా నేను ఆర్టీ రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ అయి బాడీ బౌండ్ అయి ఫాల్స్ అయి మదర్ థాట్. మన శరీరం చచ్చిపోయిన తర్వాత మన మనసు బాగుపడుతున్నాను, కానీ మీరు బాగుపడుతున్నారని ఎవరు అనుకోకండి. శరీరం చచ్చిపోయిన తర్వాత మనసు ఏదో బాగుపడిపోతున్నారని ఎవరు అనుకోవద్దు. మన శరీరం ఉండగానే మనసును బాగు చేసుకోవాలి. శరీరం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం వచ్చేటప్పుడు మధ్యలో మటుకి మనసు బాగుపడదు. మనం ఈ భూమి మీద ఉండగా ఎక్కడ ఉండగానే శరీరం చచ్చిపోకముందే, శరీరం మరణానికి రాకముందే మనసును బాగు చేసుకోవాలి. అందుకని శరీరం మరణించాక మటుకు మనకు మనసు బాగు చేసుకోవడానికి అవకాశం లేదండి. మరి ఆ మనసు ఎలా ఉందో అలా ఉండిపోతుంది. ఏదైనా లోకాలకు వెళ్తే తిరిగి వస్తుంది, ఏదైనా ప్రయాణాలు ఉంటే చేసి వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత అందులో ప్రవేశిస్తుంది, మళ్ళీ అక్కడ సాధన చేసి వాడు బాగుపడాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ చావు పుట్టిగా మధ్యలో మటుకు మనసుగా బాగుపడే అవకాశం లేదు. అందుకే మనకు కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. కాలాన్ని పాడు చేసుకోవద్దు. మనకు డబ్బు పోతే డబ్బు సంపాదించగలం, కానీ కాలం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాలు అనుకుంటూ 20 సంవత్సరాలు వయసులో మనం ఎలా ఉన్నాం, అలా ఉంటే బాగుందని అనుకుంటే వస్తుంది 20 సంవత్సరం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాలం పోతే మటుకు రాదు. అంటే ఉన్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. గురువుకి ఇతరులు లేరు, అయితే గురువు అలా అనుకోడు, నేను అనుగ్రహిస్తున్నాను, నేను అనుగ్రహిస్తున్నట్టుగా వాడు నాకు గుర్తింపు కావాలి, నన్ను తెలుసుకోవాలనే వాడు అనుకోడు. ఏం చేద్దాం, గురువుకి ఇతరులు ఇతరులు లేరు. గురువు అంటే ఎవరు? చైతన్యమే. గురువు అంటే ఎవరు? ఆత్మే. అంటే భగవంతుడే, భగవంతుని ఆరాధిస్తే గురు రూపంలో వస్తాడు. గురువు గురువు టీచ్ చేసి టీచ్ చేసి ఆయనే ఆ టీచ్ చేసిన వాడే లోపల ఆత్మగా మనకి వ్యక్తం అవుతాడు, చైతన్యంగా మనకి వ్యక్తం అవుతాడు. అంటున్నాడు, ఏమంటే మేము పెద్ద పెద్ద సాధన చేయలేమనుకోండి, ఆ గురువు దేహానికి స్నానం చేయించటం, దేహం సుఖంగా ఉండటం, ఆ దేహం సుఖంగా ఉండటానికి సుఖంగా ఉండేటట్టు చూడటమే, ఆయన ఉన్న పరిసరాలను కొంచెం శుభ్రం చేయటం, అటువంటి పనులు చేయగలనుకోండి, అటువంటి దాని దాంట్లో కూడా అనుగ్రహం ఇముడి ఉందా? పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా మీరు చెప్పే మాటలు మాకు అర్థం కాకపోయినా ఈ పనులు చేయడంలో కూడా మాకు అనుగ్రహం వస్తుందంటే సత్యంగా అంటున్నారు. భగవంతుడు దానం వల్ల కూడా మేము అనుగ్రహానికి పాత్రుండవే. అది శంకరాచార్యుల వారి జీవితంలో మనకు ఉదాహరణలు. శంకరాచార్య వారికి నలుగురు ఉండేవారు శిష్యులు, మొత్తానికి కూడా ఫాలోయర్స్ ఎంతమంది ఉండేవారు? నలుగురు ఉండేవారు. ఆ నలుగురులో వాళ్ళకి చదువు రాదు. శంకరాచార్యులు వారు బట్టడు ఆలోచన, ఆయన శుభ్రం చేసేవాడు, అయ్యి శుభ్రం చేసేవాడు, ఆయన శుభ్రం చేసి నీటిగా తెచ్చి అక్కడ పెట్టేవాడు. అది వినేవాడు, ఏదో గురువు గారు చెప్తే వినేవాడు, తెలిసేది ఏదో తెలిసేది. ఆచార్యుల వారికి చదువు అంటే ఇష్టం, ఆచార్యుల వారికి చదువు అంటే ఇష్టం. పొద్దున్నే స్నానాలు అవ్వగానే ముందు పుస్తకం తీసేవాడు, ఏదో భాష్యం, గీతా భాష్యం ఏదో ఒకటి మా టీచింగ్ మొదలు పెట్టేవాడు ఆచార్య స్వాములు వారు. టీచింగ్ మొదలు పెడితే మిగతా ముగ్గురు ఏమన్నారంటే వాడి కోసం ఆచార్యుల వారు చూసేవారు. వాడు దేహాన్ని ఆచార్యుల వారి దేహానికి బట్టలు ఈయన శుభ్రం చేయటం, ఆచార్యుల వారి దేహానికి వాడు సేవ చేస్తూ ఉండేవాడు. మిగతా వాడు ముగ్గురు ఏమన్నారంటే వాడు వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే అని పాటలు తానే ఉండనివారు. అంటే వాడికి చదువు రాదు, వాడికి చదువు రాదు, వచ్చిన ఒకటే రాకపోయిన ఒకటే, మీరు పాటను కానివ్వండి, వాడు వచ్చినాడికి అర్థం చేసుకునే శక్తి తక్కువ కదా అని ఇలా అంటా ఉండేవారు. కానీ ఒకసారి ఏమైంది, ఇలా తొందర పెడుతున్నారు మిగతా వాళ్ళ ముగ్గురు ఆచార్యుల వారిని, సడన్ గా ఆచార్యుల వారికి వాడి మీద అనుగ్రహం కలదు. ఏమంటే వాడు రావటంతో మామూలుగా వాళ్ళ స్వాస్త్రం చేసుకుంటూ వచ్చేసాడు విష్ణుడు. వీళ్ళ ముగ్గురి కంటే మహాపండితుడైతే ఏం చేత, చదువు అనేది కష్టపడి చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది, మీకు అర్థమవుతుంది, తపస్సు చేయటం వల్ల కూడా చదువు వస్తుంది, గురువు అనుగ్రహం వల్ల కూడా చదువు వస్తుంది. చదువు మూడు రకాలు, మనం బడిలోకి వెళ్ళి కష్టపడి చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది. కొంతమంది పూర్వపురుషులకి కాలేజీలు స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయో లేవు, వాళ్ళు కేవలం తపస్సు చేసి విద్యను సంపాదించారు, తపస్సు వల్ల కూడా విద్యను వస్తుంది. తపస్సు లేకుండా ఇప్పుడు మీకు శంకరాచార్య వారి విషయ ఉదాహరణ చెప్పాను, గురువు అనుగ్రహం వల్ల కూడా వాడికి కూడా విద్య కలుగుతుంది. వీళ్ళు ముగ్గురు వాడిని హేళన చేయటం వల్ల వాడికి లాభం వచ్చింది, వాడు సహించాడు ఈ హేళన, గురువుకు అనుగ్రహం కలిగింది, అంటే జ్ఞానాన్ని ఇచ్చేశాడు, వాడు కూడా పెద్ద పండితుడు అయిపోయాడు. ఆ జ్ఞాని యొక్క వైభవం, ఆ జ్ఞాని యొక్క శక్తి, ఆ జ్ఞాని యొక్క అనుగ్రహం భక్తుడి యొక్క హృదయంలో ప్రవేశించేటప్పుడు గందరగోళంగా రాదు, డబ్బడబ్బడబ్బడబ్బలాడితే రాదు, ఓరు ఓరుగా రాదు, గాలివాన వచ్చినట్టు రాదు, నిశ్శబ్దంగా అసలు నీ హృదయంలో ప్రవేశిస్తున్నట్టు కూడా, అనుగ్రహం నీ హృదయంలో ప్రవేశిస్తున్నట్టు కూడా నీకు తెలియకుండా ప్రవేశిస్తుంది. అది జ్ఞాని యొక్క మహాత్ములతో సాంగత్యం, మహర్షులతోడు సాంగత్యం, నీ జ్ఞానులతోటిన సాంగత్యం నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీకు పట్టిస్తుంది. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం ఉందన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, ఉంది కానీ హృదయంలో నీకు ఒక నిజం ఉంది, ఒక చావు లేని స్థితితో నీ హృదయంలో ఉన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ మహర్షులతో సాంగత్యం అలా నీ హృదయంలో నిజం నీకు తెలిసేటట్టు చేస్తుంది ఆ సాంగత్యం. నీ సాధన చోడు కూడా ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం వస్తున్నప్పుడు నీకు ఆత్మ ఓపెన్ చేసింది, మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా నీ హార్ట్ ఓపెన్ చేస్తాండి, ఈశ్వర అనుగ్రహం వస్తా అంటే నీ హార్ట్ ఓపెన్ చేస్తూ ఉంచుతూ చాలు, ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. గాలి వేస్తుంది అనుకోండి, ఆ పడవ తెరచా పెట్టేస్తే చాలు, ఎందుకంటే ఏమి చేయక్కర్లేదు, ఆ పడవ నాది గాలి తీసిపోతుంది, ఎక్కడికి గమ్యానికి, ఇంకా మనుషులు లాగక్కర్లేదు ఆ పడవని. మహాత్ములతోటి మహర్షులతోటి అసోసియేషన్, హోలీ అసోసియేషన్, హోలీ కంపెనీ, ఆ హోలీ కంపెనీ వల్ల నీ హృదయంలోనే నిజం నీకు నాకు తెలుస్తుంది.